ఈ హరిశ్చంద్రుడి వంటి మహానుభావుడు ఈ భూమండలంలో మరొకడున్నాడా అంటే లేడనే చెప్పాలి. నిత్యం సత్యం పలుకుతాడాయన. సమవర్తితో సమానుడు ధర్మం విషయంలో. ధర్మాన్ని పాటించేటప్పుడు ఆయన యముడు లాంటి వాడు. దానము చేస్తానని ఒక్కమారు మాటిచ్చాడంటే పొరపాటును కూడా మాట తప్పడాయన. ప్రాణం పోయినా మాట తప్పని మహానుభావుడాయన. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఈ భూమండలంలో తన దాతృత్వంతో సత్యంతో ధర్మంతో మహాప్రసిద్ధి పొందాడు. ఒకసారి స్వర్గంలో ఒక మహాసభ జరిగింది. ఆ మహాసభకి సాక్షాత్తు బృహస్పతి అధ్యక్షుడు. ఇంద్రుడు బృహస్పతిని అధ్యక్షుడిగా చేసి ఎక్కడెక్కడి భూలోకంలో ఉన్న బ్రహ్మర్షుల్ని రాజర్షుల్ని మహర్షుల్ని పిలిపించి ఒక మహాసభ చేశాడు. ఆ సభలో ఆయన అందరినీ ఒక ప్రశ్న వేశాడు. ఇంద్రుడు, ప్రస్తుతం భూమండలాన్ని మీరు చూస్తున్నారు కదా, భూమిని చాలామంది పరిపాలించారు, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, భవిష్యత్తులోనూ ఇంకా చాలామంది పరిపాలిస్తారు. పరిపాలించి భూమిని పైకి స్వర్గానికి వచ్చిన వాళ్లల్లో కానీ, ఇప్పుడు భూమిని పరిపాలిస్తున్న వాళ్లల్లో కానీ, ఇచ్చిన మాట తప్పనివాడు, సత్యం కోసం ప్రాణమర్పించేవాడు ఎవడైనా ఉన్నాడా? సత్యమే ప్రాణం, సత్యమే సమస్తం, సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదు అని సత్య మహిమ చాటే మహానుభావుడు ఎవరు అని ఇంద్రుడు అడగగానే ఠక్కున వశిష్ఠుడు లేచాడు. లేకపోవటం ఏంటింద్రా, ఈ భూమండలంలో నా శిష్యుడు అయోధ్యానగర చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు. అంతటి సత్యనిష్టాగరిష్ఠుడు మరొకడు లేడు. పొరపాటును కూడా ఆయన అబద్ధమాడు. మాటిచ్చాడంటే ప్రాణం పోయినా మాట నిలబెట్టుకుంటాడు. సత్యమే ఆయన ఊపిరి, సత్యమే ఆయన తపస్సు అనగానే పక్కనున్న విశ్వామిత్రుడికి ఒళ్ళు మండిపోయింది. అందులో ఈ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పచ్చగడ్డి మధ్యలో వేస్తే భగ్గం ఉంటుంది. ఆ రెండు రెండు పార్టీలు, ఈ రెండింటికి మధ్యలో పొరపాటును కూడా పడదు. అందులో వశిష్ఠుడు ఏదంటే అది దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు విశ్వామిత్రుడు. కానీ వాళ్ళు జ్ఞానులు ఉండేవి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒకవేళ ఏదైనా వాళ్ళల్లో వాళ్ళకి వాదోపాదాలు వచ్చినా దానివల్ల లోకోపకారం చేస్తారు. వాళ్ళే మూర్ఖులు కాదు. అందువల్ల విశ్వామిత్రుడు టక్కున లేచి, ఏమిటి ఈ హరిశ్చంద్రుడి సంగతి నాకు తెలియదా, ఒకనొకప్పటి హరిశ్చంద్రుడు అయితే కొడుకును రక్షించుకోవడానికి కొంత తప్పుడు పని చేశాడు, అటువంటి హరిశ్చంద్రుడు నిజంగా సత్యమూర్తి అవుతాడా? కాదు కాదు, నీ శిష్యుడి మీద నీవు అతనికి పౌరోహిత్యం చేస్తున్నావు కాబట్టి అతని మీద ఉన్న వ్యామోహం వల్ల అలా పొలుగుతున్నావు. ఈ హరిశ్చంద్రుడు సంపూర్ణమైన సత్యనిష్ట కలిగిన వాడు కాదు అన్నాడు విశ్వామిత్రుడు. అవునన్నాడు ఈయన, కాదన్నాడు ఆయన. అయితే నేను ఒక సంవత్సర కాలంలోపు ఆ హరిశ్చంద్రుడిని అసత్యమాడేలా చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు, ప్రయత్నించు, ఒకవేళ సంవత్సరంలోపు హరిశ్చంద్రుడి చేత అసత్యమాడేలా నువ్వు చేయలేకపోతే ఏం చేస్తావన్నట్ట, నా తపస్సులో ఉన్న శక్తి అంతా నీకు ధారపోసి లేదా హరిశ్చంద్రుడికి ధారపోసి నేను ఎందుకు పనికిరాని వాడిని, ఆ హరిశ్చంద్రుడి యొక్క పాదుకలు నెత్తి మీద పెట్టుకు తిరుగుతాను, మళ్ళీ తపస్సు చేసుకుంటానన్నాడు. అంత పని వద్దులే, నీవు నిజంగా హరిశ్చంద్రుడి చేత అసత్యం ఆడించలేకపోతే నీ తపశ్శక్తి హరిశ్చంద్రుడికి ధారపోసి శరీరంతో స్వర్గానికి పంపిస్తే చాలు అని విశ్వామిత్రుని వశిష్ఠుడు సమర్థించి, ఒకవేళ హరిశ్చంద్రుడు అసత్యం ఆడితే నీవు చెప్పిన పని నేను చేస్తాను, నా తపశ్శక్తి నీకు ధారపోసేస్తానన్నట్ట. ఇద్దరూ అలా ప్రతిజ్ఞ చేసుకున్నారు. అప్పుడు నారదుడు పగవకానవి, మీరిద్దరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు సరే, మధ్యలో హరిశ్చంద్ర చక్రవర్తికి మాత్రం ఏ కష్టం రాకుండా చూడండి అన్నట్ట. అలా అని ఏమి ఎరగనట్టుగా నారాయణ అంటూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడే. ఇప్పుడు హరిశ్చంద్రుడిని ఏమైనా సరే అసత్యం ఆడించాలని శపథం చేశాడు కదా, అందుకని విశ్వామిత్రుడు భూలోకానికి వచ్చాడు. ఈ హరిశ్చంద్రుడు పరిపాలించే అయోధ్యానగరానికి దగ్గరలో ఉన్న కేకారణ్యంలో ఆయనకు ఒక ఆశ్రమం ఉన్నది, కౌశికీ నదీ తీరంలో. ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఓ శిష్యుడికి నక్షత్రకుడని పేరు. వాడు జిడ్డులో పట్టుకుంటాట, అందుకని వాడికి నక్షత్రకుడని పేరు పెట్టారు. వాడు అంత తేలిక కాదు, నక్షత్ర ప్రభావం చాలా గట్టిదండోయ్. ఆ ప్రభావం తెలియాలంటే ఈ మార్కండేయ పురాణం చివరిదాకా వినాలి. ఇందులో రేవతీ నక్షత్రంలో పుట్టి ఎంత ఇబ్బంది పడ్డారో ఒక కథ ఉంటుంది. కొన్ని కొన్ని నక్షత్రాల్లో కొన్ని కొన్ని ఘడియల్లో పుడితే ఇక వాళ్ళు తల్లిదండ్రుల్ని యావజ్జీవితం పట్టి పీడిస్తారు. అందుకే పూర్వం పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగరూకులై పెట్టండి అన్నారు. అంటే ఏమిటో చెప్పనా ఇప్పుడు మీకు? ఉదాహరణకి అనురాధ నక్షత్రంలో పుట్టాడు ఒకడు. నా నీ నూనె అనే అక్షరములతో పేరు పెట్టండి అంటున్నారే, అది ఉట్టి అబద్ధం. నాని నూనె అంటే పేరుకు ముందు అక్షరం ఉండమని కాదు, అక్కడ నా అనేది ఒక బీజ అక్షరం. ఒక వ్యక్తి అనురాధలో పుడితే ఓం నామ్ అని ఆ నాని అక్షరములు ఉచ్చరించి వాడి చెవిలో, పిల్లాడి చెవిలో, తర్వాత పేరు పెట్టమని. అది తెలియక వీళ్ళేమనుకుంటున్నారు ఆ పంచాంగంలో ఉన్న అక్షరాలని నాని నూనె అని. ఈ నూనె ఏమిటో కర్మ గానుగు నూనె. ఈ నూనెతోటి పేరు పెట్టకూడదు, ఆ నూనె అక్కడ చూపించాలి. నూనె చాలా గొప్పది, దానం చేయమన్నారు కానీ దాంతో అక్కడ పేరు పెట్టమని లేదు ఎవరు. అలాగే పేపోరారి చెప్తా అంటే ఆ పేరుని అక్షరం ఎక్కడ దొరకకపోతే పేరు ఇక ఇష్టోతోటి పెట్టేయటం. కొన్నింటికి అసలు పేరు దొరకవండి. టీటో టోపీట, అందుకని టీ టో అనే దాంట్లో టోతో ఏం పేరు పెడతారు సంస్కృతంలో, టో అనే అక్షరంతో ఒక పేరు చూపించమని చూద్దాం. అప్పుడు లేక ఏం చేశారు, ఈ మధ్యన అమెరికాలో అమ్మాయికి టోపీ రాణి అని పేరెట్టారు. ఇదేంటమ్మా ఈ పేరు ఏమిటి తల్లి, ఎవరికి టోపీ పెడతావు రాణి అన్న. అంటే ఆవిడంది, లేదండి మా ఇంట్లో వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళమ్మని అడిగాం. టో అనే అక్షరంతో పేరు పెట్టమని పంచాంగంలో ఉందిటండి, అందుకని టో అనే అక్షరంతో పేరు పెట్టడానికి ఆ పేరు దొరక్క టోపీ రాణి అని పేరెట్టారు ఇంట్లో వాళ్ళు. ఇంకేం పేరు పెడతారో తెలియదు. చాలా చిత్రంగా ఉండనమాట. ఆ డి డు డోడే అనే అక్షరాలు నాలుగు ఉంటాయి చూసారా మీరు, అవి ఉచ్చరించమని చెవిలో. డీ అని ఉచ్చరించి తర్వాత పేరు పెట్టు. అంతేగాని డి అనే అక్షరంతో సంస్కృతంలో పేరు లేవు కదా అని డీర్ లేక డియర్ అని పేరు పెడితే ఎప్పుడైనా అందరూ డియర్ అని పిలుస్తారు, వెంటబడతారు ఈ పిల్లలు వెనక అతను. ఎంత ఇబ్బంది అది, అవి అసభ్యంగా ఉంటాయి ఆ పేర్లు. కాబట్టి ఈ రోజు నుంచి అవి తెలుసుకోండి, ఈ నక్షత్ర ప్రభావం పోవడానికి ఈ అక్షరమును ఒక్కసారి చెవిలో ఉచ్చరించాలి, అప్పుడు పేరు పెట్టాలి. అలా ఈ అక్షరాన్ని బీజం కింద ఉచ్చరించకపోతే పిల్లలకి జాతక ప్రభావాలు నెత్తి మీద పడి వాడు కష్టాలు అనుభవిస్తారు. అందువల్ల మనం పిల్లలకి ప్రాయశ్చిత్తం చేసేటప్పుడల్లా, పేర్లు పెట్టేటప్పుడల్లా, నామకరణం చేసేటప్పుడల్లా ఈ పంచాంగంలో చెప్పబడిన ఈ అక్షరములను ఒక్కసారి చెవిలో బీజములుగా ఉచ్చరించాలి. అంటే అలాగా డీ అని ఉందనుకోండి, ఓం డీ మనాలి, అప్పుడు తత్ప్రభావం పోతుందిట. ఈ అక్షరం వెళ్ళి వాడి జాతక ప్రభావం కొంత తొలగిస్తుంది, పూర్తిగా కాదు, పూర్తిగా వాడి జాతకం మహర్జాతకం అవ్వదు. కానీ ఆ జాతక రీత్యా వాడు అనుభవించవలసిన కొన్ని భయంకర కష్టములు మాత్రం తొలగుతాయి. అది శాస్త్రం మనకి చెప్పినది. బృహస్పతి అంతటి వాడు తన యొక్క ఈ అధ్యాయంలో ఈ నక్షత్ర ప్రభావం, జాతక ప్రభావం, గ్రహ ప్రభావం, లగ్న ప్రభావాల గురించి చెబుతూ దీన్ని ఉచ్చరించండి అన్నాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నాం మనం అంటే, ప్రతివాడు ఎంత గొప్పవాడైనా తాను ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ ప్రభావం కొంత అనుభవిస్తాడు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ నక్షత్రాలు జిడ్డులో పట్టుకుని వాడిని ఏడిపిస్తాయి. ఈ శిష్యుడు పట్టుకుంటే జిడ్డులో పట్టుకుంటాడని వాడికి నక్షత్రకుడు అని పేరెట్టారట. వాడు అసలు పేరు ఏమిటో కానీ విశ్వామిత్రుడు పెట్టాడు ఆ పేరు. గురువుగారులు అప్పుడప్పుడు నిక్నేములు పెడతారు. పాపం ఈ శిష్యుడికి నక్షత్రకుడు అని పేరు పెట్టాడు. వాడిని పిలిచి, ఒరే ఏమైనా సరే హరిశ్చంద్రుడిని సంవత్సరంలోపు అసత్యమాడేలా మనం చెయ్యాలి, చెయ్యకపోతే నా పరువు పోతుందిరా అన్నట్ట. వీడు లోపల గురువుగారికి అసలు పరువు ఉంటేగా అనుకున్నాడు. వీడు విచిత్రమైన శిష్యుడు, గురువుగారు అంటే నమ్మకం ఉంది, భక్తి ఉంది, అదే సమయంలో కాస్త గురువుగారిని అప్పుడప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గొప్ప ప్రణాళిక వేశారు. దాని ప్రకారం ఏమైంది, హరిశ్చంద్రుడి రాజ్యానికి దగ్గరలో ఉన్న అరణ్యాలలో హఠాత్తుగా విశ్వామిత్రుడి యొక్క మంత్రప్రభావం వల్ల క్రూర మృగములు పెరిగిపోయాయి. భయంకరమైన సింహ శరభ జార్దూల గంధ గజ గవయ గండ భేరుండ చిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయమైనటువంటి ప్రాణులు పెరిగాయి. సింహాలు, పులులు, 8 కాళ్ళు కలిగిన శరభ మృగాలు, గండభేరుండ పక్షులు, అడవి పందులు ఇవన్నీ రెచ్చిపోయి నగరం మీద పడుతూ ఉంటే ఈ నగరంలో ఉన్న పౌరులు ఈ క్రూర మృగముల బాధ తట్టుకోలేక హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గరకు వచ్చి, చక్రవర్తి రక్షించు రక్షించు అన్నారు. ఏమిటన్నాడు ఆయన, హఠాత్తుగా క్రూర మృగాలు పెరిగాయి, ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పచ్చి తొరకాళ్ళు పెరిగిపోయినట్టుగా ఈ క్రూర మృగాలు పెరిగాయి. క్రూర మృగములు పెరిగినప్పుడు వాటిని వేటాడి వాటిని సంహరించి మమ్మల్ని రక్షించటం మహారాజా ధర్మం. రక్షించమంటే ఆయన వాళ్ళని రక్షించడానికి కోదండం చేతబట్టి వేటకి వెళ్ళాడు. భయంకరమైన మృగాలను వేటాడాడు ఆయన. అలా వేటాడుతూ ఉంటే ఎంతలో హఠాత్తుగా ఇద్దరు స్త్రీలు వచ్చారు. వాళ్ళు నల్లగా నిగనిగలాడిపోతున్నారు. మంచి అందమైన ముఖం, ముఖం బాగానే ఉంది, శరీరం మాత్రం నల్లగా ఉన్నది. వాళ్ళ చేతుల్లో ఓ చేతిలో కళ్ళు ముంత, ఓ చేతిలో గోమాంసం ఉంది. వాళ్ళు వచ్చి హరిశ్చంద్రుడికి ఎదురుగుండా ఆటలు ఆడడం మొదలెట్టారు. ఎవరైనా ఆటలు పాటలు ఆడితే అలాంటి వాళ్ళకి ఏదో కానుక ఇవ్వటం రాజుగారి కర్తవ్యం. అందుకని రాజుగారు వాళ్ళిద్దరిని పిలిచి, అమ్మాయిలు మీరు మాతంగ కంజలని అర్థమైంది, చండాల కంజలని, చాలా సంతోషం, మీ మీ గానాలతో నృత్యాలతో నన్ను ఆనంద పెట్టారు. జనములు నేర్చిన విద్యలు జననాథుని ఎదుట ప్రదర్శించాలి. ప్రదర్శించాక జననాథుడు సత్కరించాలి. ఇది రాజ్యధర్మం. అందుకే మీకు నేను కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను, మీకేం కావాలో కోరుకోండి అన్నాడే. మేము కోరిన కానుకలు ఇవ్వాలి మహారాజా అనగానే మీరు అడిగిన ఏ ఆభరణములైనా ఇస్తానన్నాడు ఆయన. ఆయన చాలా తెలివైన వాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇచ్చే ఈ భౌతికమైన ఆభరణాలు మాకు అక్కర్లా, స్త్రీకి ఆభరణం భర్త, నువ్వే మా భర్త అయ్యి మమ్మల్ని పెళ్లి చేసుకో అన్నారట వాడు. ఆయన పక్కపక్కనవి, నేను ఆభరణములు నగలిస్తానన్నాను, అంతేగాని నన్ను ఇస్తానని లేదు. నేను కఠోర నియమం కలిగిన వాడిని, ఏకపత్ని వ్రతుణ్ణి, మహానుభావుడు పరమదాత శిబి చక్రవర్తి. ఆ శిబి చక్రవర్తి యొక్క ఏకైక పుత్రిక శైబ్య, అందుకే శిబి కూతురు కనుక శైబ్య అంటారు. ఆవిడకే చంద్రమతి అని పేరు. ఆవిడని ఏదో శుభముహూర్తంలో నాకు ఇచ్చి పెళ్లి చేశాడు శిబి. నేను అప్పుడే వాగ్దానం చేశాను, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుండై ఉంటాను, పరస్త్రీకేసి కన్నెత్తి తోడనని, కాబట్టి నేను ఏకపత్ని వ్రతుండి వాహనం చేసుకోను అన్నాడు. దాంతో వాళ్ళు నాన్న అని ఏడుస్తూ పరిగెత్తారు. ఈయన తెల్లబోయి ఈ నాన్న ఎవడరా బాబు అనుకుని అయినా తన దారిని తాను వేటకు వెళ్ళబోతూ ఉంటే సరిగ్గా పక్కనే దక్కునున్నాడు విశ్వామిత్రుడు. ఇదంతా ఆయన కుట్రే కదా, కుట్రంటే ఇది పరీక్షించడం అనుకోండి. ఈ లౌకిక ప్రాణులు చేసేవాటి కుట్రలంటారు, మహాత్ములు చేసేవి లోకశ్రేయస్సు కోసం గొప్ప గొప్ప సత్కర్మలు, అదొక గొప్ప పరీక్ష. విశ్వామిత్రుడేమి క్షణికోద్రేకంతో ఇతరులను పాడు చేసేవాడే కాదు, అసలు విశ్వామిత్రుడే లేకపోతే హరిశ్చంద్రుడు ఇంత గొప్పవాడు అయ్యేవాడు? మరి మహాత్ములు వాళ్ళు, వాళ్ళు పుటం పెడతారు. బంగారాన్ని బాగా అగ్నిలో కాలిస్తేనే అందులో ఉన్న చెత్త పోయి అది గొప్ప నగ అవుతుంది. బంగారం ఏ విధంగా కొలిమిలో కాలితే శుద్ధవుతుందో మహాత్ముల యొక్క పరీక్ష తట్టుకుంటే శిష్యులు కూడా గొప్పవాళ్ళు అవుతారు. అందుకని ఆయన పరుగు పరుగును వచ్చి, ఏమి తల్లుల్లారా ఏడుస్తున్నారని అనగానే, ఈ చక్రవర్తి మేము ఏం కోరినా ఇస్తానన్నాడు, మేము పెళ్లి చేసుకోమన్నాం, కుదరదని వెళ్ళిపోతున్నాడు అనగానే విశ్వామిత్రుడు, ఆగు హరిశ్చంద్ర, ఎక్కడికి వెడుతున్నావు అన్నట్ట. వెంటనే హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించి, మహాత్మా తమరు ఎక్కడున్నారా? వేదం ఒక చేత, ధనుర్వేదం మరొక చేత, తపస్సు శిరస్సు మీద పెట్టుకు తిరుగుతారు. పూర్వం మీ కుడి చేతిలో వేదం ఉండేది, ఎడమ చేతిలో ధనుస్సు ఉండేది, తపశ్శక్తి శిరస్సులో ఉండేది. నీ తపశ్శక్తి నాకు తెలుసు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహాత్ముడివి. అటువంటి నిన్ను చూచి నా జన్మ ధన్యమయ్యింది, నా శరీరం పులకించింది అని అమాంతంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ నమస్కారానికి ఏం లేమరి, నా కుమార్తెలకు నువ్వు వాగ్దానం చేసావు, మరి ఎందుకని పెళ్లి చేసుకోవటం లేదన్నాడు ఆయన. మహాత్మా నీకు తెలియందేముంది, నేను వాళ్ళకి ఆభరణములు ఇస్తానన్నాను, అంతేకాని ఏమడిగితే అది ఇస్తాననలేదు. ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, అందువల్ల నేను పరస్త్రీకేసి చూడను. అందులో ఈ చండాల స్త్రీలని, ఈ అడవిలో తిరిగేటటువంటి వాళ్ళని ఇప్పుడు వివాహం చేసుకోవడం అధర్మం కూడా. వారు అడిగితే ఏదైనా ఇస్తాను, రాజ్యమైనా ఇస్తానన్నాడు. ఓయ్ హరిశ్చంద్ర, ఇంత చదువుకున్నావు మాత్రం బుర్రలేదా, ఆభరణాలు నువ్వు ఇస్తానన్నావు, స్త్రీకి ఆభరణం భర్త, అందుకే వాళ్ళు అలా కోరారు. ఏ వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏమిటి? వీళ్ళు ఎంత అందగత్తెలు, పైగా వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా తపశ్శక్తి నీకు ధారపోస్తాను, తపశ్శక్తి నీ దగ్గరికి అయాచితంగా వచ్చిందంటే నువ్వు స్వర్గాన్ని జయించవచ్చు అన్నాడు ఆయన. అప్పుడు హరిశ్చంద్రుడు ఏమన్నాడు తెలుసా, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు అద్భుతమైన పద్యం రాశారు, అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు, అట్టి వైవాహిక స్ఫురణం బిప్పటికెన్నడో జరిగే, సత్పుత్రుండు పుట్టెల్ వయఃపరిపాకంబును తప్పుచున్నయది, ఈ ప్రాయంబునన్ వర్ణ సంకరపుం వెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబునన్ కౌశిక. అసలు పెళ్ళి ఎందుకు అంటే వివాహం వంశము నిలపడానికి. అందులో మంత్రాలు చెబుతారు, వంశము నిలబెట్టుట కొరకు మీ ఇద్దరు ఈ రోజు నుంచి వివాహం అనే ఒక బంధముతో ఏకమవ్వండి, భార్యాభర్తలు అవ్వండి. అంటే పెళ్ళి అనేది వంశం నిలబెట్టడానికి, ఈ వంశం ఇక్కడికి ఆగిపోకూడదు, ఈ తర్వాత మళ్ళీ పిల్లలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళాలి. అందుకే ఎవడైనా వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులు బాధపడితే వాడికి ప్రాయశ్చిత్తం లేదు, నరకానికి పోతాడు.
అయితే సన్యాస దీక్ష చిన్నప్పుడైనా పుచ్చుకోవాలి, లేదా వివాహం చేసుకుని తల్లిదండ్రుల్ని ఆనంద పెట్టాలి, ఆ తర్వాత వార్ధక్యంలో మళ్ళీ సన్యాసం పుచ్చుకోవాలి. అంతేకాని ఏదో క్షణికోద్రేకంతో తల్లిదండ్రుల్ని ఏడిపించి పెళ్లి చేసుకోకుండా ఉంటే వాడి వల్ల వంశం ఆగిపోతుంది కనుక అటువంటి వాడు 7-7 14 తరములను పాడు చేస్తాడు. ఈ పాడు చేసిన పాపం వల్ల వాడు ఎప్పటికీ తరించట, వాడికి వచ్చే నష్టాలు చెప్పుకొచ్చారండి. నిజంగాను అలాంటి వాడికి ఎన్ని నరకాలు వస్తాయో రాబోయే జడోపాఖ్యానంలో చెప్పారు. అందుకే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, వినకపోతే ప్రమాదం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల తాత్కాలికంగా తనకేదో ఆనందం అనిపిస్తుంది, కానీ శాశ్వతంగా అది కష్టం. ఇటువంటి కొడుకు ఏడిపించినప్పుడు తండ్రి ఏం చెయ్యాలి? ఈ కొడుకు పెళ్లి చేసుకోకుండా వంశాన్ని ఆపివేస్తే, పాడు చేస్తే అప్పుడు తండ్రికి తల్లికి కూడా నష్టమే కదా. అప్పుడు ఆ తల్లిదండ్రులు తాము బ్రతికుండగా 7 పర్యాయములు భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయించుకోవాలట. ఈ సప్త సప్తాహాల ఫలితంతో వాళ్ళకి పుత్రుడి వల్ల దోషం ఉండదు. అప్పుడు ఇటేడు అటేడు తరాలు వచ్చేటటువంటి ప్రజలు నాశనం కాకుండా ఉంటారు. ఇన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. కలియుగంలో మనం పట్టించుకోవట్లేదు కాబట్టి అనేక విచిత్ర జన్మలు వస్తున్నాయి, అనేక రకాల రోగాలు వస్తున్నాయి, అనేక దుఃఖాలు వస్తున్నాయి. ఇవేమీ తెలియక అయ్యో నేనేదో దేవుడికి దండం పెట్టాను, నాకెందుకు కష్టం తొలగట్లేదు అంటున్నాం. కానీ అవతల వాడు చేసిన పాపం పోవద్దటండి. ఇప్పుడు బట్ట ఇంట్లోనే పెట్టి దాన్ని మసిపోవడం లేదంటే, మన వస్త్రానికి ఒక మసి అంటుకుంది, మలినం అంటుకుంది, మురికి అంటుకుంది. ఈ మురికి పోవాలంటే దీన్ని ఉతకాలి, అప్పుడు ఆ మురికి పోతుంది. దీన్ని పక్కనే పెట్టి అయ్యో కుర్చీలో పెట్టానండి మీ పంచే, అయినా ఆ పంచుకున్న మురికి పోవట్లేదు అంటే ఎలా పోతుంది అది? ఈ మురికి పోవాలంటే చింతపరికితో 4 వాదాలి, ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి వివాహము అంటే వంశమును నిలబెట్టుట కొరకు, వంశము నిలపడానికి వివాహం. అటువంటి వివాహం ఎప్పుడో జరిగింది, ఒక సత్పుత్రుడు పుట్టాడు. 6 ఏళ్ళు వాడికి నిండి 7-7 8-8 అడుగు పెడుతున్నాడు వాడు, నా వయస్సు మార్పు వస్తోంది. ఈ సగం వయస్సు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాయంలో ఈ వయస్సులో ఈ వర్ణ సంకరపు పెళ్ళి నా నెత్తికెందుకు తొడతావు, నా వల్ల కాదు బాబోయ్ కౌశిక అన్నాడు. నా కుమార్తెలు ఏడుస్తున్నారు కాబట్టి అయితే పెళ్లి చేసుకో, లేదా వాళ్ళు అడిగినంత సొమ్మైన ఇయ్యి అన్నట్ట, ఇస్తాను ఇస్తాను. మహానుభవ పెళ్లి చేసుకోవడం ఒకటి తప్ప ఇంకేదైనా నేను ఇస్తాను, ఏం కావాలి మీరు కోరుకోండి అన్నట్ట. అయితే కోరుకుంటున్నాను, మళ్ళీ తప్పకూడదు సుమా, తప్పనండి, అయితే నీ రాజ్యం అంతా నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చేస్తున్నాను, ఈ పంచభూతాల సాక్షిగా నా రాజ్యం నీది అన్నాడు. రేపు వచ్చి పట్టుకుపోండి అన్నట్ట. ఇక్కడే ఈ హరిశ్చంద్రుడు ఒక చిన్న విషయం మర్చిపోయాడు. అంతకు కొద్ది రోజుల క్రితమే ఈ విశ్వామిత్రుడు, నేను రాజసూయమని ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞమునకు 10 కోట్ల బంగారు నాణాలు కావాలన్నాడు. యాక్చువల్గా మార్కండేయ పురాణం ఏం చెప్పిందంటే 10 కోట్ల బంగారు కాసులు అడిగాట, ఇస్తానన్నాడు ఆయన. అయితే ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు నీ దగ్గర ఎట్టే పెట్టు, నేను ఏదో ఒకనాడు నీ దగ్గరకు వస్తాను, వచ్చినప్పుడు ఆ 10 కోట్ల బంగారు నాణాలు నాకు ఇవి అన్నాడు ఆయన. అది ఆయన పుచ్చుకోకుండా ఈయన దగ్గర ఎట్టే పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు, రాజ్యం ఇమ్మన్నాడు. ఇచ్చేటప్పుడు ఆ 10 కోట్ల బంగారు నాణములతో కలిపి అనలేకపోయాడు, మర్చిపోయాడు ఆయన. కాబట్టి ఆ పాత బాకి అలాగే ఉండిపోయింది, ఇప్పుడు రాజ్యం అంతా పుచ్చుకున్నాడు ఆయన. మరునాడు ఉదయమే వచ్చాట, రాజుగారి సింహాసనం మీద కూర్చునుండగా విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. రాగానే వినయంగా లేచి నిలబడి, నేను నిన్న మీకు అడవిలో పంచభూతముల సాక్షిగా ఇస్తానన్న రాజ్యం ఇస్తున్నాను రెండని తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టి భార్య నీళ్లు పోస్తూ ఉండగా కడిగి ఆ నీళ్లు నెత్తిమే చల్లుకుని చేతిలో దానధార పోసి మొత్తం నా రాజ్యం అంతా నీకు ఇస్తున్నాను, కానీ దేవబ్రహ్మణము అన్యముల్ విడిచి. రెండింటిని మాత్రం ఇచ్చే అధికారం ఎవరికి లేదు, దేవబ్రాహ్మణము అన్యముల్ విడిచి, దేవాలయం సొమ్ము ఇవ్వడానికి లేదు. నా రాజ్యం ఇచ్చేస్తున్నాను కదానని శారదా పరమేశ్వరి దేవస్థానం భూములు ఇవ్వడానికి లేదు, గోవులు సొమ్ము ఇవ్వడానికి వీల్లేదు. ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు వాటిని విడిచిపెట్టి దేవతలు బ్రాహ్మణులు గోవులకి సంబంధించిన సొమ్ము మాత్రం తప్పించి తక్కినది నీకు ధారపోస్తున్నాను, రాజ్యమంతా నువ్వు వేలుకు అన్నట. అమ్మాయ పుచ్చుకుంటున్నాను అన్నాడు ఆయన. పుచ్చుకుంటున్నాను అనగానే వెంటనే నక్షత్రకుడు వచ్చి, రాజ్యం ఆయనకి ఇచ్చావుగా, ఇంకా నెత్తి మీద కిరీటం ఏమిటి, తీసేయి అన్నట. వెంటనే ఆయన కిరీటం తీశాడు. కిరీటమే కాదు, ఈ కట్టుకున్న గొడ్లు కూడా రాజవస్త్రాలే. నువ్వు, నీ భార్య, నీ కుమారుడు కట్టుకున్న జిగేల్మంటున్న ధగధగలాడుతున్న పవిత్ర వస్త్రాలన్నీ తీసి అడవుల్లోకి పోవాలి, ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ఈ రాజ్యం ధారపోసాక ఇంక ఈ రాజ్యంతో మీకేం సంబంధం లేదు, ఒక భూమిని ఎవరికైనా ఇచ్చాక ఇంకా భూమిలో ఉండకూడదు, మీరు వేరే రాజ్యానికి పండి. వెంటనే నార చీరలు కట్టుకోండి అన్నట్టు ఆయన నార చీరలు తెప్పించారు. ఈయన తాను, తన భార్య, తన పిల్లవాడు కూడా ఉన్న నగలన్నీ తీసి అన్నీ ఆయనకి ఇచ్చి విశ్వామిత్రుడికి నార చీరలు కట్టుకున్నారు. కట్టుకున్నాక ఇక ఈ ప్రజలు చూడండి బాబు ఎంత బాధపడిపోయారో, రాజుగారు అంటే వాళ్ళందరికీ ప్రాణం కదా. వణికిపోయి, మహాత్మా ఇంతకాలం నీ పరిపాలనలో సుఖంగా ఉన్నాం, మాకు తండ్రి తెలియదు. తండ్రి క్రియ మమ్మునందర తండ్రుల మరపించి నీవు ధరనేయలన్ తండ్రుల మరచితి వెల్లరము. తండ్రి కంటే ఎక్కువగా ప్రేమగా నువ్వు మమ్మల్ని ప్రేమగా పెంచావు, పెద్ద చేసావు. రాజంటే తండ్రితో సమానమని ఇంతకాలం మేము సుఖంగా ఉన్నాం, నీ పరిపాలనలో కడుపులో చల్ల కదలకుండా బతికాం. నువ్వు తండ్రిని మరిపించావు, నువ్వే తండ్రివని మేము అనుకున్నాం. ఇప్పుడు నువ్వు అడవికి పోతున్నావు, ఈ రాజ్యం వదిలిపోతున్నావు, మమ్మల్ని దుర్మార్గుడి పాలవారేశావు. అయితే విశ్వామిత్రుడు వింటూ ఉండగా, ఈయన అసలే కోపిష్టివాడు, ఇటువంటి వాడి పరిపాలనలో మేము పొరపాటున కూడా ఉండలేము. ఈ విశ్వామిత్రుడు ఎటువంటి వాడు? విశ్వామిత్రుని ఉద్యద్వైశ్యానర సదృశమూర్తి వైభవు. ఎవరైనా అసలు ఒక వ్యక్తి ముఖం మీద ఇంత దారుణంగా అంటే అవతరాడు గోడు మండదా? ఈ విశ్వామిత్రుడికి నువ్వు మమ్మల్ని అంటగట్టి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు. ఈ విశ్వామిత్రుడు ఉద్యద్వైశ్యానర సదృశమూర్తి, బాగా భగ భగ మండుతున్న అగ్నిహోత్రుడు లాంటి వాడు, ఎప్పుడు ధుమధుమే దిక్కుమాలిన కోపం, ముక్కు మీద ఉంటుంది కోపం. ఈ కోపిష్టివాడు ఈయన, ఈ కోపంతో కూడిన ఈయన మండుతున్న అగ్ని లాంటి వాడు. ఈ అగ్నిహోత్రం దగ్గర మేము ఉండలేం బాబోయ్, అగ్నిహోత్రం దగ్గర ఉంటే ఒళ్ళు మండుతుంది, వీడి దగ్గర ఉంటే మా శరీరమే కాలిపోయేటట్టుంది, మేము నీతో వచ్చేస్తాం. ఎక్కడ నువ్వు ఉంటే అక్కడే ఉంటాం, నువ్వు మమ్మల్ని ఏం పోషించక్కర్లేదు, నీ కూడా వచ్చి అవసరమైతే నీకు కూడా రెండు పళ్ళు ఇస్తాం, ఆకులు తింటాం, మా బతుకు మేము బతుకుతాం, మమ్మల్ని నీతో రాని మహానుభవ అని జనమంతా హరిశ్చంద్రుణ్ణి, ఆయన భార్యని, పిల్లవాడిని అనుసరించి పిల్లలతో, పాపలతో, పశువులతో వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఒళ్ళు మండిపోయింది విశ్వామిత్రుడికి. ఏమయ్యా అసలు ఇది ఏమన్నా ధర్మమా? నువ్వు రాజ్యమా నాకు ఇచ్చింది, లేక కేవలం ఈ భవనాలేనా? రాజ్యం అంటే ఏమిటి? భవనాలతో, అగ్రహారములతో, గ్రామములతో, ప్రజలతో కూడినది. ఉట్టి భవనాలు ఈ ఏనుగులు నాకు అంటగట్టి ప్రజలందరినీ నీ వెంట పట్టుకుపోతావా? ఈ ప్రజలు, ఈ మంత్రులు, సేనాధిపతులు అందరూ నీతో వస్తే ఇది శ్మశానంతో సమానం. నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పుతావా, లేక వీళ్ళందరినీ వెనక్కి మరలుస్తావా, లేదా అసత్యం ఆడాన్ని ఒప్పుకుంటావా? అంటే నవ్వులాటకు కూడా నా నోటి నుంచి అసత్యం రాదు, నేను మాటిచ్చాను రాజ్యం ఇచ్చేస్తానని. రాజ్యం అంటే అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న సమస్తం అని అర్థం, కాబట్టి ప్రజల్ని వెనక్కి పంపుతాను అని. ప్రజలారా, ఈ విశ్వామిత్రుడు మహాత్ముడు, ఒకప్పుడు సుక్షత్రియుడు, వశిష్ఠుని మీద పట్టుదలతో మహాతపస్సు చేసి చిట్ట చివరికి బ్రహ్మర్షి అనిపించుకున్నవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉంటారు. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడే ఉండండి, నా వెనక వచ్చేవాళ్ళు నన్ను చంపినంత పాపం చేస్తారు, ఆయన్ని విడిచిపెట్టి రాకండి, నాకు అసత్య దోషాన్ని అంటగట్టకండి అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే వాళ్ళు ఏం చేయలేక వెనక్కి మరలేరు. పాపం ఎంతో ఏడ్చారట, ఆయనంటే అంత ప్రాణం కనుక. ఇప్పుడు ఈయన చూశావు విశ్వామిత్ర, వీళ్ళంతా వెనక్కి మరలేరు, ఇప్పుడు నేను వెళ్ళవచ్చునా అన్నాడు. ఆ వెళ్ళు, కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు. క్రతుదక్షిణకు ప్రతిశ్రుతము చేసిన అర్థమీక నీ వెక్కడికే గెదనుడు, నిఖిల రాజ్యంబును నీక ఇచ్చిన వాడ, దేహత్రయము నాకు త్రిక్కయున్నదింతియ పొమ్ము ఇప్పుడేమియు పెద్దలేదనుటయు అలిగి సంయమి, ధనమునకెన్ని నాళ్ళడగొనియదు చెప్పుమంతలో సవరింపకుండిన శాపమిత్తునని నవడవడవడకుతున్నతడు మృక్కి, ఒక్క నెల సైపవే కృప ఉల్లసిల్ల అంత నీయప్పు తీర్చదా, శాంతి బొందుమనిన వాని ప్రీతి దీవించి అరుగుమనియే. ఇప్పుడు విశ్వామిత్రుడు తీరాయిని వెళ్ళబోతుంటే, ఏమయ్యో ఇచ్చిన మాట తప్పి అడవికి పోదాం అనుకుంటున్నావా, నువ్వెంత కపటివి, మోసగాడివి, వంచకుడివి, అసత్యవాదివి అనుకోలేదనగానే ఇదేంటండి సత్యం పలికి అన్నీ మీకు ఇచ్చాను, ప్రజల్ని మీతో పంపాను కదా అన్నాడు ఆయన. ఒకనొకప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి రాజసూయయాగం చేస్తాను, ఆ క్రతువుకి దక్షిణ కావాలని అడిగాను. క్రతుదక్షిణకి ఇస్తానన్న ఆ సొమ్మేది? దక్షిణ ఇస్తానని మాట ఇచ్చి సొమ్మివ్వకుండా పారిపోవడం తప్పా కాదా అనగానే ఈయన తెల్లబోయి, ఇందులో ఇది ఉందని నాకు తెలియదండి, రాజ్యం అంతా మీకు ఇచ్చేశాను కదా, ఇప్పుడు రాజ్యం తప్ప నా దగ్గర ఏముంది, ఉన్నదంతా మీకు ఇచ్చాను, కోశాగారం అంతా మీకే ఇచ్చేశాను, ఇక మా దగ్గర మూడే దేహాలు ఉన్నాయి, ఎవరు, నేను, నా భార్య, నా పిల్లాడు, దేహత్రయము నాకు త్రక్కి ఉన్నది, కేవలం నా దగ్గర మిగిలింది ఈ మూడు శరీరాలే, ఎక్కడి నుంచి డబ్బు తెస్తాను, నా దగ్గర ఏం లేదు కదా అంటే, లేకపోతే అసత్యవాడని ఒప్పుకో, లేదా ఆ మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకో, అసత్యవాడని ఒప్పుకుంటావా, క్రతువుకి ఇస్తానని డబ్బిస్తావా అన్నట. ఇందులో ఈ మతలబ్బు ఉంటుంది, ఈ తిరకాసు ఉంటుందని ఆయన పాపం ఊహించలేదు కదా. ఇప్పుడు తెల్లబోయి అసత్యం పొరపాటున ఆడను, అసత్యమాడాలను కొంటే ఇంతకందరగోడం ఎందుకు, ప్రాణం పోతే పోవచ్చుగాక, సత్యమే నాకు ధర్మం, సత్యం కంటే నాకు వేరే ప్రాణం లేదు, సత్యం కంటే వేరే సొమ్ము లేదు, సత్యం కంటే వేరే అసలు నాకు మరొక అభిప్రాయము లేదు, ఏమైనా ఇప్పుడు ఇది ధర్మమో అధర్మమో నువ్వు అడిగావు, క్రతువుకి ఇస్తానన్న సొమ్మిస్తాను, ఇచ్చి తీరతానన్నట్ట, నన్ను అడవికి వెళ్ళని, వెళ్ళిన తర్వాత ఏదో సమయంలో ఇస్తానంటే ఎన్నాళ్ళు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అడవికి, నీ చుట్టూ నేను తిరగనా, నువ్వెక్కడున్నావో ఎక్కడ వెతుకుతాను, నువ్వంటే మహారాజువు కనుక నీకు గూఢచారులు ఉంటారు, ఎక్కడున్నావో ఏమిటో అన్నీ వెతికించుకునేవాడివి, ఎవరినైనా వెతకాలనుకుంటే నీ గూఢచారులు వెళ్ళి వాడు ఫలానా చోట ఉన్నాడని చెబుతారు, నాకంత ఓపిక లేస్తుమా, కాబట్టి నువ్వు ఒకసారి వెళ్ళిపోతే హరిశ్చంద్రుడు ఎక్కడున్నాడో, నాకు ఇస్తానన్న 10 కోట్లు ఇస్తాడో ఎవడో అని నీకోసం వెంపర్లాడడం, తిరగడం, వెతకడం ఇవి నాకు కష్టమవుతాయి, కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు, ఎంతకాలం కావాలి నీకు అన్నట్ట. అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా 1 నెల సమీపవే అన్నట్ట, 1 నెల్లాళ్ళు నాకు గడువయ్యి, నెల్లాళ్ళు ఓపిక పట్టు, ఈ మాసంలోపు నేను ఏదో రకంగా నీ సొమ్ము నీకు చెల్లిస్తాను, అది కూడా పవిత్రమైన వారణాసి క్షేత్రానికి ఇప్పుడు పోతున్నాను, ఆ వారణాసికి వెళ్ళేలోపు కానీ వారణాసిలో కానీ చెల్లిస్తాను అనగానే, ఏమో నువ్వు వారణాసికే వెడతావో, అడవిలో ఎక్కడైనా రహస్యంగా దాక్కుంటావో, నిన్నెవడు నమ్మాడు, నీకు అనుక్షణం అప్పుంది అని గుర్తు చేయడానికి ఇదిగో ఈ నక్షత్రకుణ్ణి నా శిష్యుణ్ణి పంపిస్తున్నాను, ఈ నెల్లాళ్ళు మా శిష్యుణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి, అడవిలో నీ ప్రాణం కంటే ప్రాణంగా ఆయన చూసుకోవాలి, క్రూర మృగాలు బాధ లేకుండా చూడాలి, వేళకి ఎంత అన్నం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఆయన పడుకోవడానికి పరుపు ఇవ్వాలి, నువ్వు ఎండలో పడి ఆయనకి మాత్రం ఏసీ రూమ్ ఇవ్వాలి, జాగ్రత్త సుమా అనగానే జాగ్రత్తగా చూస్తానండి అన్నట్ట. ఈ నక్షత్రకుండి వెంట పెట్టుకుని పరమ పూజ్యుడు హరిశ్చంద్రుడు భార్యాసమేతంగా పుత్ర సమేతంగా అరణ్యంలోకి వేసి బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే ఇంతలో విశ్వామిత్రుడు, ఏ చంద్రమతి ఆగు అన్నాడు. ఆవిడ ఆగింది, ఏది తీరా బయలుదేరుతుంటే, ఏమమ్మా ఇంత మోసమా, నువ్వు అడవికి వెళ్ళేటప్పుడు నారచీరలు కట్టుకోవాలి, నారచీరలతో పాటు ఆభరణాలు తీయాలి, నీ జడలో ఎంత పెద్ద చూడామణి ఉన్నది, ఈ చూడామణి చాలా ఖరీదైంది, ఈ మణి కూడా ఎత్తుకుపోదామనే, మెడలో మంగళసూత్రం గొలుసు తప్ప ఇంకేది ఉండకూడదు నీ దగ్గర, ఏది ఆ జడలో ఉన్న చూడామణి తీయకుండా వెళ్ళిపోతావా అని చేతిలో ఉన్న దుడ్డుకర్రతో వీపు మీద ఒక్క దెబ్బ కొట్టాట చంద్రపతిని. ఆవిడికి పైన పాపం చర్మం లేచిపోయింది. సుకుమారి, శిబి చక్రవర్తి కూతురు, హరిశ్చంద్ర చక్రవర్తి పత్ని, అంతఃపురం తప్ప బయటికి రాని మహాత్పురాలు, ఆ కోమల శరీరం మీద ఈ కర్ర తగలగానే ఒక్క దెబ్బకి రక్తం చివ్వున పైకి లేచి కిందపడి స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో విశ్వేదేవతలను ఉన్నారు, వాళ్ళు 5 మీరు ఎప్పుడో వినే ఉంటారు, పితృకార్యంలో విశ్వేదేవతాస్థానం అంటారే, ఈ విశ్వేదేవతలు మొత్తం 5 ఉంటారు, 5 ఒక్కళ్ళలోకి ఆవాహన చేస్తున్నాం మనం, భోక్తగా కూర్చున్న ఆయనలోకి విశ్వదేవతలను ఆవాహన చేస్తున్నామంటే 5 ఉన్నారని అర్థం. ఈ 5 పంచప్రాణములకు నిలయం. ఈ విశ్వదేవతలు ఆ సమయంలో అక్కడికి వచ్చారు, ఈ దౌష్ట్యం చూశారు, విశ్వామిత్రుడు చంద్రమతి వీపు మీద బలంగా కొట్టడం చూశారు, వాళ్ళకి చాలా బాధ కలిగింది, మండిపోయింది వాళ్ళకి, ఏమిటిది, కృతయుగంలో కలియుగమా, హరిశ్చంద్ర చక్రవర్తి భార్యని ఒక పరమ పవిత్రురాల్ని ఈ మూర్ఖుడు కొట్టేస్తున్నాడు అని పళ్ళు పటపట కొరికి, ఒరే విశ్వామిత్ర, నువ్వు నిజానికి విశ్వానికి అమిత్రుడు విరా అన్నారట. విశ్వ అమిత్ర అంటే విశ్వమునకు శత్రువు అని అర్థం, అమిత్రుడు అంటే మిత్రుడు కానివాడు, నువ్వు విశ్వానికి శత్రువురా, లేకపోతే ఈ సుకుమారుని ఈ రాజస్త్రీని కొడతావా, విశ్వామిత్ర సుపాపోయం లోకాన్ కాన్ సమవాప్స్యతి,
ఏనాయం యజ్జనాం శ్రేష్ఠః స్వరాజ్యాదవరోపితః. ఈ విశ్వామిత్రుడు పరమ పాపాత్ముడు, వీడు ఏ నరకానికి పోతాడో ఊహించడానికి కూడా అలవి కాకుండా ఉన్నది. తప్పక ఈ విశ్వామిత్రుడు కుంభీపాకము, రౌరవము, మహారౌరవము వంటి నరకాలు పట్టిపోతాడు, వీడు నాశనమైపోతాడు, వీడి పితృదేవతలంతా నాశనమైపోతారు. ఎందుకంటే హరిశ్చంద్రుడు మహాయజ్ఞాలు చేసిన పుణ్యాత్ముడు, ఆ యజ్ఞంలో సోమపానం మేము చేశాం.